ఐదవ అధ్యాయము 21 నుంచి 24 వచనాలు చూద్దాము. ఆదికాండము 5వ అధ్యాయము 21 నుంచి 24 వచనం. హనోకు 65 బ్రతికి మెతూషలను కన్నెను. హనోకు మెతూషలను కన్నిన తరువాత 300 దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కన్నెను. హనోకు దినములన్నీ 365. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకుని పోయిను కనుక అతడు లేకపోయాను. చిన్న ప్రార్థన చేస్తుంది. ప్రేమమయుడైన మా ప్రియ పరలోక తండ్రి, మహోన్నతుడైన మా దేవ, మీకు వందనాలు నాయన. ఇదే కాలమున ప్రభువా, నీ పాద సన్నిధికి ఈ రీతిగా వచ్చి నీ వైపు చూడడానికి, నీ వాక్యాన్ని ధ్యానించడానికి, ఆ వాక్యంలో ఉన్న సత్యాలను ప్రభా నీ ఉద్దేశం చేత మీరు రాయించారు తెలుసుకోవడానికి ప్రభా మీరు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు ప్రభా. ఇందుకో నాయన తండ్రి, నీ బిడ్డల మధ్య నన్ను నిలబెట్టారు ప్రభా. మాట నీది ప్రభా, నీ బిడ్డలతో ఏదైతే మాట్లాడాలని ఉద్దేశించి ఉన్నారో ఆ మాటలన్నీ నా తలంపుల్లో నా నోటికిచ్చి ప్రభా నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. ఆ మాటలు మా అందరికి ఆశీర్వాదకరముగా ఉండేటకు సహాయం చేయమని, ఈ సమయము మా అందరికీ కూడా నాయన ఆశీర్వాదకరముగా ఉండి మీరు మా మధ్య ఉండి మమ్మల్ని నడిపించమని, నన్ను మీ సిలువు చాటును మరుగుపరచమని, నన్ను మమ్మల్ని మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసయ్య ఘనమైన నామమున ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మరి ఒకసారి మీ అందరికీ వందనాలండి. మరి ఈ మాటను మనం ఎన్నో సార్లు చదువుతూనే ఉంటాం. హనోకు దేవుడితో నడిచెను అనేది మనము లేఖన భాగాల్లో చాలా సామాన్యంగా వాక్యం చదువుకుంటూ అలాగ వెళ్లిపోతూ ఉంటాము. హనోకు దేవునితో నడిచెను, ఎలాగ నడిచాడు? నడవడము అంటే చూడండి, దేవుడి ఆలోచన చొప్పున బ్రతకడము. ఆ దినాల్లో దేవుడు శరీరంతో భూమి మీదకి రాలేదు, ఆయన స్వరంతో మాట్లాడేవాడు. ఆ స్వరానికి లోబడ్డాడు హనోకు. ఒక ప్రత్యేకమైన జీవితాన్ని ఉన్నాయని కూడా ఆయన రాయించలేదు. చాలా మందిని మరి అక్కడ రాయబడి ఉంటది కదా, నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవునికి భయపడినటువంటి వాడు అని ఇలాగా ఒక్కొక్కరి గురించి చెప్తూ ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు ఎలాగ జీవించారు అనేది రాయబడి ఉంటుంది. కానీ ఇక్కడ చూసినప్పుడు కేవలం హనోకు దేవునితో నడిచారు, అది మాత్రమే రాయబడిందే కానీ ఆయన నీతిమంతుడనో యథార్థవంతుడనో మరి ఇంక ఏ క్వాలిఫికేషన్ ఆయనకు ఉందనో అక్కడ రాయబడలేదు. హనోకు జీవించినటువంటి కాలము 365 అని రాయబడింది. 365 హనోకు దేవుని ఎదుట దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాడు. 365 దినాలు అనగా దేవుడు అది మనకు ఒక సంవత్సరంగా ఏర్పాటు చేస్తున్నాడు. మరి సంవత్సర దినాలు దేవునికి ఇష్టమైన రీతిలో ఆయన ఎదుట యథార్థమైన జీవితాన్ని మనము జీవిస్తున్నామా, మనల్ని మనము ప్రశ్నించుకోవాలి. 360 కన్నా ఒక రోజు నిజంగా పరిపూర్ణంగా దేవునికి ఇష్టమైన రీతిలో మనం జీవిస్తున్నామా అని మనల్ని మనము ప్రశ్నించుకోవాలి. హనోకు అనగా ప్రతిష్ఠుడు అని అర్థం. ఈ లోకంలో జీవించేవారు జీవించినంత కాలము వాళ్ళు ఎలా జీవిస్తున్నారు అనేది కాదు, కాని మరి మరణించిన వెంటనే ఎలాగ మరణించాడు అంటాము. ఎవరైనా వాళ్ళు చనిపోయారండి అనగానే ఎలాగా అంటాము, ఎలాగ చనిపోయారు, ఏదో ఒక కారణం అనేది ఉంటుంది. ఒక కారణం అనేది మరణానికి ఉంచి దేవుడు ఆ వ్యక్తిని మరణంలోకి తీసుకెళ్తాడు. కానీ ఇక్కడ చూడండి, హనోకును దేవుడు తీసుకు తీసుకొని పోయేను అని రాసింది. తీసుకొని పోవడం అంటే ఆ ఒక స్నేహితునితో, మా స్నేహితుడు వచ్చాడు నేను వెళ్తున్నా అన్నట్లుగా ఉంది. ఆయన వచ్చి పిలిచాడు, హనోకు వెళ్ళిపోయాడు. ఆదాము కాలం నుండి హనోకు వరకు చూస్తే 7 తరాలుగా ఉన్నాయి. 7వ వ్యక్తిగా హనోకు ఉన్నాడు. అతని కంటే ముందు మరి జీవించిన వారు 6 వ్యక్తులు ఉన్నప్పుడు వారి జీవితాలు అవన్నీ మనం చూస్తే మరి వాళ్ళు 900 సంవత్సరాలకు పైగానే వాళ్ళు జీవించినట్లుగా ఉన్నారు. కానీ అందరికన్నా మరి మెతూషలా జీవితాన్ని మొదటగా మనం చూస్తే అందరికంటే ఎక్కువ జీవితాన్ని జీవించినటువంటి వ్యక్తిగా ఆయన అక్కడ కనిపిస్తున్నాడు. 969 ఏండ్లు మెతూషలా జీవించినట్లుగా ఉన్నాడు. మరి దాని తర్వాత 9 మంది హనోకు కంటే ఎక్కువ కాలమే జీవించారు. 10వ వ్యక్తిగా మరి హనోకు ఉన్నాడు. ఈ 10వ వ్యక్తి కాలము జీవించిన కాలము 365 సంవత్సరాలు. అందరికంటే తక్కువ కాలం జీవించినటువంటి జీవితము హనోకుది. ఎంత కాలము జీవించామా అనేది కాదు. మెతూషల మరి 969 ఏళ్లు జీవించాడు. అతని గురించి ఒక మాట కూడా మనకు తెలియదు. జస్ట్ ఆయన జీవించిన కాలము అందరికంటే ఎక్కువ కాలము అన్నది మాత్రమే మనకు అక్కడ తెలుస్తుంది. కానీ అందరికంటే తక్కువ కాలం జీవించినటువంటి మరి 365 సంవత్సరాలు హనోకు జీవించిన కాలము చాలా తక్కువ పీరియడ్ జీవించాడు. కానీ దేవునితో కూడా ఆయన నడిచిన వ్యక్తిగా ఉన్నాడు. ఎంత కాలం జీవిస్తున్నాము అనేది కాదు, గాని ఎలాగ జీవిస్తున్నాము, మన జీవితం ఎలాగుంది, మనం ఎవరితో నడుస్తున్నాము. ఈ భూమి మీదకి రావడానికి జీవాన్ని ఇచ్చిన వాడు దేవుడు. దేవుణ్ణి తెలుసుకోక ఎంతో కాలం మనము మన బ్రతుకుల్ని వెళ్ళబుచ్చేశాం. కానీ ఒక దినాన దేవుడు మనల్ని, నన్ను దర్శించి మరి నిజమైన దేవుడు ఎవరు అని తెలుసుకునేలాగున మన మనోనేత్రాలను వెలిగించి ఆయన్ని వెంబడించే విధముగా ఆకర్షించుకున్నాడు. ఆయన పని కొరకు మనల్ని పెంచుకున్నాడు. ఇక్కడ మనం జీవించినంత కాలము ఆయనతో జీవించే వారిగా మనం ఉన్నప్పుడు మరి విశ్రాంతిలోకి మనము ఖచ్చితంగా ఈ భూమి మీదకి ఎవరైతే వచ్చి ఉన్నారో, జీవిస్తున్న ప్రతి ప్రాణి కూడా ఒక దినాన మరణంలోకి వెళ్లాల. ఆ మరణ దినంలోకి వెళ్ళులోగా మన జీవితాలను ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎలాగుంది మన జీవితం, మనం ఎటువంటి స్థితిలో ఉన్నాము, ఎటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నాము అని మనం ఒకసారి ఆలోచించుకోవాలి. FC 5:15 నుంచి చూసినప్పుడు ఇది చాలా సార్లు మరి బ్రదర్ గారు వాక్యం చెప్పడం మనము వింటూనే ఉన్నాము. చాలా మంది మాటలు చెప్తా ఉంటారు, దినములు చెడ్డవి గనక, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుడి, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్యాపారపు కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఇక్కడ రాయబడినటువంటి మాట చూడండి, దినాలు చెడ్డవిగా ఉన్నాయి కనుక మీ సమయాన్ని పోనీయొద్దు, మీ సమయాన్ని సద్వినియోగం చేసుకుని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. ఇందు నిమిత్తము అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో, దేవుని చిత్తము మన పట్ల ఏమై ఉన్నదో అన్నది మనం గ్రహించుకోవాలంట. దేవుని చిత్తమేదో గ్రహించుకోండి, జ్ఞానము కలిగి ప్రవర్తించండి, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అని చెప్తూ మద్యముతో మత్తులై ఉండొద్దు అంటున్నారు. ఈనాడు నిజంగా చూసుకుంటే ఈ మాట ఎంతో సత్యం. క్రైస్తవులుగా జీవిస్తూనే మేము క్రైస్తవులము, మా పితరులు క్రైస్తవులు, మేము కూడా క్రైస్తవులు, మేము పుట్టు క్రైస్తవులము అని చెప్తా ఉంటారు. లేదా దేవుడు మమ్మల్ని దర్శించాడు, మేము దేవుణ్ణి తెలుసుకున్నాము అని చెప్తూనే ఉంటారు. మద్యానికి బానిసలైనటువంటి వారు క్రైస్తవుల్లోనే ఎంతో మంది ఉన్నారు. దేవుడికి తెలుసు, క్రైస్తవులుగా ఉండేవాళ్లు మద్యాన్ని తీసుకోకూడదు అన్నది దేవుడు, ఆయనకు అన్ని తెలిసిన దేవుడు, సమస్తాన్ని చూసినవాడు, నన్ను ఎరిగిన బిడ్డలు మద్యాన్ని తీసుకోరు అని అనుకుని ఉంటే ఈ మాట రాయించేవాడు కాదు. ఖచ్చితంగా దేవుడికి సమస్తము తెలుసు, ఆయన ఎదుట ఎలాగా ఉన్నారు, మద్యానికి మత్తులయ్యే ఉన్నారు. అది ఎంత చెడ్డదో దేవుడు రాయించాడు, ఎలాగా ఉండాలో కూడా దేవుడు రాయించాడు. ఆత్మపూర్ణులై ఉండండి, మద్యానికి బానిసలు అవ్వకండి. క్రైస్తవులని చెప్పుకుంటూనే సినిమాలు చూసేవాళ్ళు, సిగరెట్లు తాగేవాళ్ళు, మరి ఇంకా చెప్పాలంటే ఇంకా ఘోరమైన క్రియలు చేసేవారు ఎంతో మంది ఉన్నారు. అప్పుడు క్రీస్తును కలిగిన వారిగా, క్రీస్తుతో నడిచేవారిగా మనం ఉంటున్నాం. మరి అవి మాత్రమే కాదు గాని, ప్రతి దినము మనము చూపులతో, మాటలతో, చేతలతో, నడతతో తప్పిపోతూనే ఉన్నాం. మనం ఎలా ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. ఆయనకి మన పట్ల ఒక ఉద్దేశం ఉంది, ఆ ఉద్దేశం చొప్పున మనం నడుచుకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. దినాలు చెడ్డవిగా ఎందుకున్నాయి? మన క్రియలు బాగలేని కారణాన్ని బట్టి. ప్రతి దినము దేవుడు మనకు ఆశీర్వదించే ఇచ్చాడు. ప్రతి దినము, ఈ దినములోకి మనం ప్రవేశించాము అంటే గడిచిన రాత్రంతా ఆయన కాపుదలలో మనల్ని భద్రపరిచాడు, క్షేమాన్నిచ్చాడు, ఇంకొక నూతనమైన దినాన్ని చూడడానికి అవకాశం ఇచ్చాడు, ఆయనతో గడపడానికి ఆయుష్ ఇచ్చాడు. ఈ దినాన్ని చూస్తున్నామంటే దేవుని మహాకృప, పడక మీద నుంచి లేస్తున్నప్పుడు ప్రభా ఉచితమైన నీ కృపలో ఇంకొక నూతనమైన దినాన్ని మాకు ఇచ్చావయ్యా అంటున్నాం. ఈ నూతనమైన దినాన్ని ఏ విధంగా మనం గడుపుతున్నాము, ఏ విధంగా జీవిస్తున్నాము, ఏ విధంగా జీవించాలని దేవుడు మనం గురించి అనుకుంటున్నాడు. చూడండి యెషయా గ్రంథము 33వ అధ్యాయంలో మరి 15వ వచనము మనం చూద్దాం. 15వ వచనము నుంచి, నీతిని అనుసరించి నడుచుచు, యథార్థముగా మాటలాడుచు, నిర్బంధన వల వచ్చు లాభమును ఉపేక్షించుచు, లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని, హత్యయను మాట వినకుండా చెవులు మూసుకొని, చెడుతనము చూడకుండా కన్నులు మూసుకునివాడు ఉన్నత స్థలమున నివసించును. పర్వతములలోని శిలలు అతనికి కోట ఎగును, తప్పక అతనికి ఆహారము దొరుకును, అతనికి నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండును. అలంకరింపబడిన రాజును నీవు కన్నులారా చూచెదవు, బహుదూరమునకు వ్యాపించుచున్న దేశము నీకు కనపడును. చూడండి, బహుదూరంగా ఉంది నిత్యత్వం. దాన్ని మనం చూడాలంటే మన దినాలను మనము సరిచేసుకుంటూ పోవాలి. నిన్నటి దినాన చేసిన పొరపాట్లు ఈ దినాన చేయకూడదు, కానీ అలవాటుగానే మన దినాలను గడిపేస్తూ ఉంటాం. లోబడలేనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటాం. ఇక్కడ చూసినప్పుడు నీతిని అనుసరించి నడుచుకోవాలా, యథార్థంగా మాట్లాడాలా అని దేవుడు ఆయనకిష్టమైన మాటలను రాయించిపెట్టాడు. మరి దేవుడు మనల్ని నీతిగా యథార్థంగా జీవించాలా, మరి లంచం పుచ్చుకోకూడదని, హత్యాన మాట వినకుండా చెవులు మూసుకోవాలని, చెడుతనము చూడకుండా కన్నులు మూసుకోవాలని అటువంటి వారు ఉన్నత స్థలం మీద నివసిస్తారని ఇక్కడ రాశాం. మనము మన శరీరంతో ఏం చేస్తున్నాము, ఏం చూస్తున్నాము, ఏం మాట్లాడుతున్నాము, చాలా ఈజీగా నోటితో మాట్లాడేస్తూ ఉంటాం ఒకరి మీద. మరి నిజంగా చెప్పాలంటే ఇంకొకరి మీద మాట్లాడడానికి అది మనకు చాలా ఈజీగా మాట దొరికిపోతూ ఉంటాయి. ఈనాడు హనోకు మన ముందు నిలబడి ఒక సవాలుగా మనతో అన్నాడు అనుకోండి, మీరున్న ఈ భూమి మీదే నేను ఉన్నాను, నేను కూడా వివాహం చేసుకుని పిల్లల్ని కానీ నా జీవితం కూడా ఇలాగే సాగించాను, కానీ నేను దేవునితో నడిచాను, మరి మీ విషయం ఏంటి? నేనేమి ప్రత్యేకంగా ఒక కొండల మధ్య, ప్రత్యేకంగా ఒక అరణ్యంలోనో ఎడారిలోనో ప్రత్యేకంగా జీవించలేదు అని హనోకు మనల్ని అడిగితే మన దగ్గర ఏదైనా సమాధానం ఉందా? ఉండదు. మనలాగే హనోకు జీవించాడు, మనలాగే ఆయన మరి కుటుంబంతో జీవించాడు, కానీ జీవించిన జీవితం ప్రతి దినం అసలు ఎలాగ నడుచుంటాడో కదా. దేవుడు వచ్చి ఆయన్ని తీసుకుపోయేంతగా ఎంతగా లోబడ్డాడో హను. నిజంగా ఆలోచించినప్పుడు ఎటువంటి జీవితాన్ని జీవించాలో, భూమి మీద దేవునికి ఇష్టమైన రీతిలో జీవించాలంటే పాపములో పడేయడానికి ఇంకేదో గొప్ప పాపం చేసే, దేవుని మాటను మరి ఆజ్ఞ అతిక్రమమే పాపం అన్నాడు దేవుడు. ఆ రీతిగా ఎన్ని మార్లు ఆయన ఆజ్ఞను మనము తిరస్కరిస్తా ఉన్నాము, ఆయనకి ఇష్టం లేని పనులు ఎన్ని చేస్తా ఉన్నాము, మనలో ఏవేవి ఉన్నాయి ఆయనకి ఇష్టం లేనివి ఎన్నో మనం చూసుకుంటే చూడండి. సామెతల గ్రంథము సామెతలు 6వ అధ్యాయంలో దేవునికి ఇష్టం లేనివి రాయబడి ఉన్నాయి చూడండి. అక్కడ 6వ అధ్యాయము 16-19 చూస్తే, యెహోవాకు అసహ్యమైనవి 6 గలవు, 7ను ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కళ్ళల్లాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువారును. చూడండి ఇక్కడ భయంకరమైనటువంటి స్థితి రాయబడి ఉంది. అహంకార దృష్టి అంట, కళ్ళల్లాడు నాలుకంట, నిరపరాధులను చంపు చేతులంట, దుర్యోజనలు యోచించు హృదయం, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు, లేని వాటి పలుకు అబద్ధ సాక్షి. చూడండి ఆ పై వచనాల వరకు చూస్తే శరీరముతో మనం ఏమేమి చేస్తున్నాము, మన దృష్టితో, మన నాలుకతో, మన చేతులతో, మన హృదయముతో, మన పాదములతో ఏం చేస్తున్నాము అన్నది, ఇవన్నీ కూడా దేవుని దృష్టిలో అసహ్యమంట, దేవునికి అసహ్యకరమైనవి ఇవి అన్ని. మరి అవన్నీ చేస్తూ కిందకు వచ్చేటప్పటికి లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి, అన్నదమ్ములలో జగడములు పుట్టించడం. అన్నదమ్ముల్లో జగడములు పుట్టించేవారు చూస్తే దేవుడికి అసహ్యం అంట. శరీరంతో మనకు మనం కీడు చేసుకుంటూ కుటుంబాలలో చిచ్చు పెట్టడం, కుటుంబాలని నాశనం చేయడం. అన్నదమ్ముల మధ్య జగడాలు ఎవరు పెడతారు? ఇది కుటుంబ సమస్య కాదా? అన్నదమ్ములలో జగడాలు పుట్టేది మరి కేవలం స్త్రీల వల్లే. కుటుంబాల్లో ఐక్యత కలిగి ఉండాలంటే మరి స్త్రీలు ఐక్యత కలిగి ఉండాలి. వారు ఎలా ఉండాలి? వారి మాటైనా చూపైనా. ఈనాడు ఎన్నెన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు కుటుంబాల్లో జరుగుతున్నాయి. ఆ కుటుంబాలు జగడాలు పెట్టి మరి విడిపోయినప్పుడు ఆ కుటుంబంలో తల్లిదండ్రులకు ఎంత బాధగా ఉంటుంది, ఎంత వేదనగా ఉంటుంది. కుటుంబాలను కట్టినవాడు దేవుడు, ఆ కట్టినటువంటి దేవుని ఎదుట ఎలాగ జీవిస్తున్నాం, ఆయన ఎదుట ఆయనకి ఇష్టమైన రీతిలో మనం జీవిస్తున్నామా? ఈనాడు ఎన్నో చెదిరిపోయినటువంటి కుటుంబాలున్నాయి. క్రైస్తవ కుటుంబాలుగానే ఉంటూ మరి కట్నాలు తీసుకుంటూ ఆ కట్నాలు చాలలేదని కూడా మరి బాధించే అత్తమామలు కూడా ఎంతో మంది ఉన్నారు. క్రైస్తవ జీవితం జీవించడం నిజంగా మరి ఎంతో కష్టము. మరి దేవుడు రాయించినటువంటి ఈ మాటలన్నిటి ప్రకారము హనోకు ప్రత్యేకంగా జీవించుంటాడు. దేవుడు చెప్తున్నాడు కదా కీర్తనలు ఐదవ అధ్యాయము మరి ఐదవ కీర్తన నాలుగు నుంచి మనం చూస్తే చూడండి కీర్తనలు ఐదు అక్కడ రాయబడినటువంటి మాటను మనం చూసినప్పుడు యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు డాంబీకులు నీ సన్నిధిని నిలువలేరు పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు అబద్ధమాడు వారిని నీవు నశింపజేయదు కపటము చూసి నరహత్య జరిగించు వారు యెహోవాకు అసహ్యులు. చూడండి ఆయన దుష్టత్వాన్ని చూసి ఆనందించే దేవుడు కాదంట. మరి మన క్రియలు ఎలాగున్నాయి? దేవుణ్ణి ఆనందింపజేసే విధంగా ఉన్నాయా? దేవుణ్ణి బాధించే విధముగా ఉన్నాయా? మన క్రియలు మందు కుటుంబంలో సంతోషాన్ని నింపితే అవి దేవునికి ఆనందకరంగా ఉంటాయి. మనం ఎలాగ జీవిస్తున్నాం? మన క్రియల ద్వారా కుటుంబాల్లో మనము మరి కలతలు తెచ్చేవారిగా ఉంటున్నామా? కుటుంబాలను కట్టేవారిగా ఉంటున్నామా? ఆ విధంగా కుటుంబాలను కడుతూ ఉన్నప్పుడు అది దేవునికి ఇష్టమైన కుటుంబంగా ఉంటుంది. దేవునికి అసహ్యమైన పనులు మనం చేసేవారిగా ఉండకూడదు. దేవునికి ఇష్టమైనవి యెషయాలో చెప్పినట్లుగా ఆ రీతిగా మనము బ్రతికి దేవునికి ఇష్టమైన రీతిగా మనం జీవించాలి. కీర్తనలు 37:23లో కూడా ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడను వాని ప్రవర్తనను చూచి ఆయన ఆనందించను. మన నడతంతటిని ఆయన స్థిరపరుస్తాడంట. మరి మన ప్రవర్తన చూచి దేవుడు ఆనందిస్తాడంట. మనము దేవుని ఎదుట ఎలాగ జీవిస్తున్నాము, ఆయనకు ఆనందకరంగా మనం జీవిస్తున్నామా లేదా అన్నది మనము మరొకసారి చూసుకోవాలి. ఆయనకి ఇష్టమైన రీతిలో మనం జీవించకపోతే మనం జీవించే జీవితము వ్యర్థమైన జీవితమే. ఆయన మన కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టి మనల్ని రక్షించుకుంది. వ్యర్థమైన జీవితాన్ని జీవించి ఆయన సన్నిధికి చేరకుండా మరి ఏర్పాటు చేసినటువంటి మరి ఆ నిత్యత్వంలోకి మనం ప్రవేశించలేకపోతే ఆయన రక్తము మన మీద ఉంది, దాన్ని మనం వ్యర్థపరిచిన వారిగా ఉంటాము. ఆ గాయాలను మనము రేపిన వారిగా ఉంటాము. మనం ఎలాగున్నాము? మన చూపులు, మన మాటలు, మన నడత, మన క్రియలు ఆయన్ని బాధించేవిగా ఉన్నాయా, ఆయన్ని సంతోష పెట్టేవిగా ఉన్నాయా? హనోకు ఎంతగా దేవుణ్ణి సంతోష పెట్టాడు, ఎంతగా దేవునికి లోబడ్డాడు. మరి హనోకును దేవుడు తీసుకుపోయాడు అని రాయబడి ఉంది. ఇంకొక వ్యక్తి కూడా అసలు మరణమే అంటే హనోకు మరణాన్ని చూడకుండానే దేవునితో వెళ్లిపోయాడు. మరి ఏలియాని చూసినప్పుడు కూడా మరి ఆయన కూడా మరణించకుండానే దేవుడు తీసుకెళ్లిపోయాడు అనేది అక్కడ ఉంది. ఏలియా జీవితం ఎలాగుంది? మనం మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయంలో చూస్తే మరి ఏలియా అక్కడికి రావడం అనేది మనకు తెలుసు. ఆయన జీవితం ఎలాగో ఉండింది అప్పటి వరకు అనేది మనకు తెలియదు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏలియాలో మనం కొన్ని ప్రత్యేకమైనటువంటివి చూస్తాం. ఏలియా కొరకు దేవుడు ఏం చేశాడు? మరి అక్కడ కరువు ఉన్నప్పుడు అతనికి ఆహారాన్ని దేవుడు ఏం చేశాడు? కాకి ద్వారా పంపించాడు. కాకి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు గనుకనే ఆ కాకి వచ్చి ఆహారాన్ని తీసుకొచ్చి ఏలియాకిచ్చాడు. ఏలియా ప్రార్థించాడు. ఏలియా ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేశాడు? 3.5 సంవత్సరం వర్షం రాకుండా ఆపివేశాడు. మనలాంటి వ్యక్తే ఏలియా. ఆయన ప్రార్థించినప్పుడు వర్షం రాకుండా మూయబడింది అని రాయబడింది. మరలా ఏలియా ప్రార్థన చేశాడు, మరలా వర్షము కురిసింది. మరి తనకు ఆహారం పెట్టినటువంటి స్త్రీ ఆమె కుమారుడు మరణంలోకి వెళ్ళినప్పుడు ఏలియా ప్రార్థన చేశాడు. ఏలియా ప్రార్థన చేసినప్పుడు మరి వెళ్లిపోయినటువంటి ఆ శరీరంలోని జీవము మరలా తిరిగి వచ్చింది. మరణించినటువంటి వ్యక్తిని మరి ఏలియా ప్రార్థించినప్పుడు దేవుడు బ్రతికించాడు. మరి ప్రవక్తలందరూ కూడా మరి చెదిరిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు ఎన్నాళ్లు రెండు తలంపులతో ఉంటారు అని ఏలీయా అక్కడేం చేశాడు, అగ్నిని కురిపించమని ప్రార్థన చేసినప్పుడు మరి ఆ బలిపీఠం మీదకి అగ్ని కురిసింది. ఇవన్నీ కూడా ఏలీయా నిమిత్తము దేవుడు చేశాడు. ఎన్ని గొప్ప కార్యాలు! అసలు కాకి ఆహారం తీసుకోవడం తీసుకురావడము ఎంత ఆశ్చర్యం! మరి ఎంత గొప్ప కార్యం ఏలీయా పట్ల దేవుడు చేశాడు. కాకి ఎంత ఆహారం తీసుకొస్తుంది? అది తీసుకొచ్చే ఆహారం, తన ముక్కుతో పట్టుకొచ్చే ఆహారం ఎంతవరకు ఉంటుంది? కానీ ఆ కొంచెం తీసుకున్నప్పుడు కూడా ఏలీయా ఎంతో తృప్తిపరచబడి ఉన్నాడు. మరి ఉదయ సాయంత్రమే మరి ఆ కాకి ఆహారం తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన ఆహారము మరి దేవుడు పంపింది కనుక దాని ద్వారా ఏలీయా తృప్తిపరచబడ్డాడు. ఆ తృప్తిని ఇచ్చువాడు దేవుడే, ఆయనిచ్చింది మనం తీసుకున్నప్పుడు. అలాగే మరి వర్షం రాకుండా మరి ఆకాశం మూయబడింది, మరలా ప్రార్థించినప్పుడు ఆకాశము వర్షాన్ని ఇచ్చింది, జీవం వచ్చింది ప్రార్థించిన వెంటనే. ఇంత శక్తి కలిగినటువంటి మరి ఏలీయా అంటే దేవునికి ఎంత సమీపముగా ఆయన జీవించాడు, ఎంతగా దేవుణ్ణి హత్తుకుని ఉన్నాడు, ఏది ప్రార్థన చేస్తే అది జరిగిపోతూ ఉంది. కానీ ఏలీయా యెజెబెలుకు భయపడిపోతాడు. యెజెబెలుకు భయపడి ఇంకా చాలయ్యా నన్ను తీసుకో అని ప్రార్థన చేయటము మనకు తెలుసు. కానీ దేవుడు ఏం చేస్తాడు, ఆయన్ని మరణానికైతే పంపించలేదు కాని ఆయన కొరకు అగ్ని రథాలను పంపించాడు. చూడండి, ఇక్కడ హనోకు జీవితాన్ని ఏలీయా జీవితాన్ని చూసినప్పుడు హనోకు దేవునితో నడిచెను అన్న ఒక్క మాట మాత్రమే అక్కడ రాయబడింది. ఇంకా వేరే ప్రత్యేకమైనటువంటి అనుభవాలలో హనోకు పోయినట్టుగా రాయబడలేదు, అసలు తెలియడం లేదు. కానీ ఇక్కడ ఏలీయా జీవితాన్ని చూస్తే మరి ఎంత ప్రత్యేకమైన జీవితం. ఇవన్నీ చదువుతూ ఉన్నప్పుడు ఏలీయా ఎంత గొప్ప ప్రార్థనాపరుడు, ఎంత గొప్పగా ప్రార్థించి మరి ఎంత గొప్ప కార్యాలు చేశాడు. ఆకాశం నుండి అగ్ని దిగి రావడం అంటే చిన్న విషయమా? మరి ఒక మనిషి జీవించాలి అంటే మరి చనిపోయినటువంటి వ్యక్తిలోకి మరలా తిరిగి జీవం రావడం చిన్న విషయమా? ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు ఏలియా. మరి ఆ ఏలియా కొరకు దేవుడు రాలేదు గాని ఆయన కొరకు అగ్ని రథాలు వచ్చాయి. హనోకు కొరకైతే దేవుడే వచ్చాడు, దేవుడు అతన్ని తీసుకుపోయాను కనుక. దేవుడు తన దూతల్ని పంపలేదు, అగ్ని రథాలు పంపలేదు, హనోకు కొరకు దేవుడే దిగి వచ్చాడు. చూడండి ఎంత గొప్ప ఆనరు, ఎంత గొప్ప ఆధిపత్యాన్ని హనోకు దేవుడిచ్చాడు. దేవుడు రావాలి అంటే అసలు దేవుడు సృష్టించిన మనిషి ఎంతగా దేవుణ్ణి హత్తుకుని ఉన్నాడు. ఆ మాట చదువుతున్నప్పుడు అది ఎంత గొప్ప ఆశ్చర్యమో. దేవుడితో నడిచిన కారణాన్ని బట్టి దేవుడు వచ్చి హనోకును తీసుకెళ్లాడు. ఏ విధంగా నడిచి ఉంటాడు అంటే దేవుడు ఎంతగా హనోకును ప్రేమించి ఉంటాడు. దేవుడు ఎవరి కోసమన్నా వచ్చాడా తీసుకెళ్లడానికి? ఏలీయా కొరకు అగ్ని రథం వచ్చింది, దేవుడు రాలేదు. దేవుని చేత ఎంతగా ప్రేమించబడి ఉంటే దేవుడే వచ్చి. మరి మామూలు సామాన్య జీవితంగానే అక్కడ కనిపిస్తుంది, కానీ ఆ సామాన్య జీవితము ఒక ప్రత్యేకమైన జీవితాన్ని చూపిస్తా ఉంది. ఒక ప్రత్యేక పరచబడినటువంటి స్థితిలో తనని తాను మరి దేవునికి సమర్పించుకున్నటువంటి అనుభవంలో ఎంత ప్రత్యేకంగా జీవించుంటాడో హనోకు. ఏ విధంగా ఆయనకి సాధ్యమైనదో, 365 రోజులు ఒక సంవత్సరం పాటు మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నిసార్లు ఎన్ని ఆదివారాలు దేవుడి సన్నిధికి కనపడకుండా ఉండి ఉంటామో, ఎన్ని దినాలు ఎన్నెన్నో దినాలు పని ఒత్తిడను మరి వీలుగాని పరిస్థితులను ఫంక్షన్లను ఏదో ఒక రూపంలో దేవుని వాక్యాన్ని చదవకుండానే మన దినాలు గడిపేస్తూ ఉన్నాం. మరి 365 రోజుల్లో ఎన్ని దినాలు దేవునితో సహవాసాన్ని మనము మానేశాము. అంత మాత్రమే కాక మనం జీవిస్తున్న దినాల్లో ఎంతగా దేవుణ్ణి మరి బాధించాము, ఎంతగా ఆయన్ను కష్టపెట్టి ఉన్నాము, ఆ గాయాలు రేపి ఉన్నాము. అవన్నీ ఆలోచించినప్పుడు ఎన్ని చేసినా కానీ దేవుడు మన మీద దయ ఉంచి ఉన్నాడు, కనికరించి ఉన్నాడు. ఎందుకంటే ఆ రోజు మనము లేఖన భాగాలు చూసినప్పుడు ప్రభువు మరణించాడు, సమాధిలోకి వెళ్ళాడు. ప్రభువు మరణించగానే శిష్యులందరూ చెదిరిపోతారు. మరి ఒక్కొక్క సువార్తలో ఒక్కొక్క విధంగా రాయబడింది, శిష్యులు చెదిరిపోవడము, ఒక గదిలో మరి ఉండడం, మరి శిష్యులు వదిలిపెట్టినటువంటి ఆ చేపలు పట్టే స్థితిలోకి మళ్ళా వెళ్లిపోవడము. ఇలాగా ప్రభువు మరణించినప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలు, నేను మరణించి తిరిగి లేస్తాను అని లేఖన భాగాల్లో చెప్పిన విధముగా అని ప్రభువే అంటున్నాడు. ప్రభు ఎన్నిసార్లు చెప్పాడు కానీ ఆ మాటను వాళ్ళు మర్చిపోయారు, మర్చిపోయి మళ్ళా పూర్వపు స్థితిలోకి వెళ్ళిపోయారు, భయపడుతూ ఉన్నారు. కానీ ప్రభు వాళ్ళ మధ్యకు వచ్చి భయపడకుడి అని చెప్పాడు. వాళ్ళు చేస్తున్న పనిలో వారికి సహాయం అందించిన వాడిగా ఉన్నాడు, వారిని క్షమించిన వాడిగా ఉన్నాడు, వాళ్ళని సరిచేసి ఆయన కొరకు మరి గొప్ప కార్యాలు చేసేవారిగా, మరి సువార్త ప్రకటించేవారిగా వారి నల్ల దిక్కులకు దేవుడు వాళ్ళను పంపినట్లుగా చెప్పిన మాటను మర్చిపోయారు. ఈనాడు లేఖన భాగాల్లో కూడా మన జీవిత కాలం తర్వాత మరణించి ఉన్నా జీవించి ఉన్నా ఆయన వచ్చినప్పుడు మనమందరము ఆయన సన్నిధిలో కనపడవలసిన వారిగా ఉన్నాం. ఆయన ఖచ్చితంగా వస్తాడు, అది మర్చిపోతా ఉన్నాం మనం. దేవుడు వస్తాడు అన్న మాటను మర్చిపోతా ఉన్నాము. వచ్చినప్పుడు మనం ఆయన ఎదుట ఎలాగ నిలబడగలము, ఏ విధంగా జీవించగలము, ఆయన ఎదుట తల ఎత్తి ఎలాగ ఆయన్ని చూడగలము, ఎలాగుంది మన స్థితి, ఎలాగుంది మన ఆత్మీయ స్థితి. నిజంగా మనల్ని మనం పరిశీలన చేసుకుంటే హనోకు వలె జీవిస్తున్నామా, ఏలియా వలె శక్తి కలిగిన జీవితాన్ని జీవిస్తున్నామా, మరి మనల్ని మనము ప్రశ్నించుకోవాలా. హనోకు మనల్ని అడగబడలేదు, ఏలియా మనల్ని అడగబడలేదు. దేవుడు వచ్చినప్పుడు ఆయన ఎదుట మనము ఎలాగ ఉండగలం. యెషయా గ్రంథంలో 30:18 చూద్దాము. కావున మీ అందు దయచూప వలననే యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. ఎందుకని ఆయన రాకడ ఇంకా ఆలస్యమవుతుంది? మనం ఇంకా మారాల. మనకు ఆయుష్స్తున్న దేవుడు ఉదయ కాలం ఆయనతో సహవాసం చేయడానికి, ఆయన మాటలు వినడానికి ప్రతి దినము మీరందరూ కూడుకుంటున్నారు. ప్రతి దినము ఆయనతో సహవాసం చేసే అనుభవంలో ఉన్న మనం ఎక్కడైనా తప్పిపోయామేమో, సరిచేసుకుంటారు, ఇంకా సరిచేసుకుంటారు, ఇంకా సరిచేసుకుంటారని ఆయన ఆలస్యం చేస్తా అన్నాడు. చూడండి, అక్కడ మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలబడి ఉన్నాడు, కరుణించాలనే నిలబడి ఉన్నాడు. చూస్తున్నాడు, ఆయన చూస్తున్న దేవుడు. ఆయన కళ్ళు కప్పి మనం ఏది చేయలేము. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. ఆయన కొరకు కనిపెట్టాలంట, ఎంత ధన్యకరమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకిస్తున్నాడు. మన కొరకే మన క్రియలు ఇంకా బాగుండాలని, మనము మార్పు చెందాలని, మన చూపులు, మన మాటలు, మన చేతులు, మన నడత ఆయన దృష్టికి అంగీకారంగా ఉండాలనే ఆయన ఆలస్యం చేస్తా ఉన్నాడంట. ఆయన తప్పకుండా వచ్చే దేవుడు, ఆయన ఖచ్చితంగా వస్తాడు. ఏ సమయంలో వస్తాడో తెలీదు, కానీ ఇంకా మనకు సమయము ఇస్తా ఉన్నాడు, మనల్ని కరుణిస్తా ఉన్నాడు. ఈ కరుణిస్తున్న దేవుడు మరి న్యాయం తీర్చే దేవుడుగా కూడా ఉన్నాడు. ఆయన కొరకు మనం కనిపెట్టాల యథార్థంగా హనోకు ఏ విధంగా జీవించాడు. మామూలు సామాన్యమైన జీవితాన్నే జీవిస్తూ ఆయన దేవునితో నడిచిన వ్యక్తిగా ఉన్నాడు. మనం ఎలాగున్నాం, ఎంత ప్రత్యేకమైన జీవితాన్ని దేవుడు మనకిచ్చాడు. అంత మాత్రమే కాదు, ఈ భూమి మీద ఉంటూనే మన పాపముల నిమిత్తంగా మరి మన కొరకు రక్తం కాచినటువంటి ప్రభువులో మనల్ని ఆయన నిలబెట్టాడు, ఆయన రక్తాన్ని మనకిచ్చాడు. మన కొరకే చనిపోయాడు, కానీ సమాధిని గెలిచి ఆయన లేచిన వాడిగా, మరణాన్ని గెలిచి లేచిన వాడిగా ఉన్నాడు. ఆయన సమాధి ఖాళీగా ఉంది. మరి మరణాన్ని జయించి పరమనుకెక్కిన దేవుడు తిరిగి రానై ఉన్నాడు. ఈసారి న్యాయాధిపతిగా రానై ఉన్నాడు. మనకు నిజంగా భయం కలగాల. ఎలాగ జీవిస్తున్నామో దేవుని ఎదుట ఆయన చూస్తున్నాడు. ఆయన కన్ను కప్పి మనం ఏది చేయలేము. ఆయన ఎదుట ఎలాగ జీవిస్తున్నాము, మన ప్రవర్తన ఎలాగుంది అన్నది మాత్రమే ఉదయకాలమున మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ మన జీవితంలో మరి మన కొరకు దేవుడు రాబోతున్నాడు. హనోకును తీసుకెళ్లినట్లుగా మనల్ని ఆయన ఉన్న చోటికి తీసుకెళ్లడానికి ప్రభు రానై ఉన్నాడు. ఆ రానై ఉన్న దేవుని ఎదుట మనం ఎలాగ నిలబడబోతున్నామో మనల్ని మనమే ఉదయ కాలమున పరిశీలన చేసుకుని దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించుగాక. ఆమేన్.